प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भगवद गीता यथातथम् రెండవ అధ్యాయం శ్లోకం సంఖ్య 17. అవినాశీ తు తత్ విద్ధి యేనా సర్వమిదం తతం వినాశం అవ్యయస్య అస్య కశ్చిత్ కర్తుం న అర్హతి. అవినాశీ తు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అవినాశీ తు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అవినాశీ తు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అవినాశి నాశము లేనట్టిది, తు కాని, తత్ దానిని, విద్ధి తెలుసుకొనుము, ఏనా దేనిచే, సర్వమిదం ఈ శరీరమంతయు, తతం వ్యాప్తమయ్యున్నదో, వినాశం నాశమును, అవ్యయస్య అస్య ఈ నాశము లేనిదానికి, కశ్చిత్ ఎవ్వడును, కర్తుం చేయుటకు, నా అర్హతి సమర్థుడు కాడు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, శరీరమందంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నశింపు లేనటువంటిదని నీవు తెలుసుకును. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడును సమర్థుడు కాడు. భాష్యం, శరీరమందంతటను వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ యొక్క నిజతత్వమును ఈ శ్లోకము మరింత స్పష్టముగా వివరించున్నది. దేహమందంతటను వ్యాపించి ఉన్నదేదో ఎవరైనను అవగతం చేసుకునగలరు, అదియే చైతన్యం. కనుకనే దేహమునందలి ఒక భాగమున లేదా సంపూర్ణ దేహమున కలుగు సుఖదుఖములను ప్రతి ఒక్కరూ తెలియగలుగుచున్నారు. కాని ఈ చైతన్యము మనుజుని దేహము వరకు మాత్రమే పరిమితమై ఉన్నది. ఒక దేహపు బాధలు మరియు సుఖములు వేరొక దేహమునకు తెలియవు. కనుకనే ప్రతి దేహము ఒక జీవాత్మ యొక్క ఆచ్ఛాదనమై ఉన్నది. అట్టి దేహమునందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మ కేశాగ్రపు 10,000వ వంతు పరిమాణము కలదిగా వర్ణింపబడినది. శ్వేతాశ్వేతరోపనిషత్తు ఈ విషయమును ఇట్లు ధృవీకరించున్నది. బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవ సవిజ్ఞేయ సచానంత్యాయ కల్పతే. కేశాగ్రమును 100 భాగములుగా విభజించి తిరిగి అందలి ఒక భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిమాణమును ఆత్మ కలిగి ఉన్నది. అటువంటి శ్లోకమే మరొకటి ఇట్లు చెప్పబడినది. కేశాగ్ర శతభాగస్య శతాంశః సాదృశాత్మకః జీవః సూక్ష్మస్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణః. కేశాగ్రమ యొక్క 10,000వ వంతు పరిమాణము గల ఆధ్యాత్మిక అణువులు అసంఖ్యాకములుగా ఉన్నవి. అనగా ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కన్నను సూక్ష్మమై ఉన్నవి. అట్టివి అసంఖ్యాకములుగా కలవు. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్ఫులింగమే భౌతిక దేహమునకు ఆధారణీయమై ఉన్నది. ఔషధపు ప్రభావము దేహమందంతటను వ్యాపించడి రీతి అట్టి ఆధ్యాత్మిక స్ఫులింగపు ప్రభావము దేహమందంతటను వ్యాపించి ఉండును. ఆత్మ యొక్క ఈ ప్రభావము శరీరమందంతటను చైతన్య రూపమున అనుభూతమగుచుండును. చైతన్య రహితమైన దేహము మృత శరీరమని ఎంతటి అమాయకుడైనను అవగతము చేసుకునగలడు. ఏ భౌతిక విధానము ద్వారాను ఆ చైతన్యమును దేహమందు తిరిగి కల్పింపచాలము. అనగా చైతన్యము భౌతిక మూలకముల సమ్మేళనం వలన కాక ఆత్మ వలన కలుగుచున్నది. ముండకోపనిషత్తునందు అణు ఆత్మ పరిమాణము గూర్చి మరికొంత వివరింపబడినది. ఏషోణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. అణుపరిమాణము గల ఆత్మ సంపూర్ణ విజ్ఞానముచే అనుభూతము కాగలదు. హృదయమునందు నిలిచి 5 వాయువులచే ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన తేలుచు ఈ అణు ఆత్మ తన ప్రభావమును బద్ధజీవుల దేహమునందంతటను చూపుచున్నది. 5 వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శితము కాగలదు. శుద్ధమైన ఆత్మను చుట్టియున్న 5 వాయువులను వివిధములైన అవసరముల ద్వారా ఆసనముల ద్వారా అదుపు చేయుటకే హఠయోగ విధానము నిర్దేశింపబడి ఉన్నది. భౌతిక బంధము నుండి అణు ఆత్మకు ఆ విధముగా ముక్తిని కూర్చుటకే అది నిర్దేశింపబడినది. కాని ఎట్టి లౌకిక ప్రయోజనము కొరకు కాదు. ఈ విధముగా వేద వాంగ్మయమునందంతటను అణు ఆత్మస్థితి అంగీకరింపబడినది. అంతేగాక బుద్ధిమంతుడు దానిని ప్రత్యక్షముగా అనుభవంలోనికి తెచ్చుకొనగలడు. కేవలం బుద్ధిహీనుడే అట్టి అణు ఆత్మను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుతత్వమని భావించును. అణు ఆత్మ ప్రభావము దేహమునందంతటను వ్యాపించియుండును. ముండకోపనిషత్తు ప్రకారము అట్టి ఆత్మ జీవుని హృదయమునందు నిలిచియున్నది. ఆత్మ పరిమాణము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల కొలత పరిధికి అతీతమై ఉండుట వలన వారిలో కొందరు ఆత్మయే లేదని మూర్ఖముగా పలుకుదురు. కాని వాస్తవమునకు హృదయమునందు ఆత్మ పరమాత్మను గూడి నిక్కముగా నిలిచియున్నది. కనుకనే దేహమునందలి ఈ భాగము నుండి దేహపు కదలికలను అవసరమైన శక్తులు ఉత్పన్నమగుచున్నవి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గొనిపోవు కణములు ఆత్మ నుండియే శక్తిని గ్రహించును. ఆత్మ తన స్థానము నుండి వెడలినంతనే రక్తవృద్ధి ఆగిపోవును. రక్త కణముల ప్రాముఖ్యమును అంగీకరించిన వైద్యశాస్త్రము ఆత్మయే వాటి శక్తికి మూలమని ఎరుగుకున్నది. అయినను వైద్యశాస్త్రము హృదయమే దేహము యొక్క సర్వశక్తులకు కూడలి స్థానమని అంగీకరించినది. పరమపురుషుని అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడినవి. సూర్యకాంతి యందు అసంఖ్యాక తేజోమయ కణములు కలవు. అదే విధముగా అనురూప ఆత్మలు ఆ భగవాను నుండి వెలువడు కాంతిలో కణములై ఉన్నవి. వాటికే ప్రభా అను నామము కలదు. కావున వేద జ్ఞానమును అనుసరించినను లేదా ఆధునిక విజ్ఞాన శాస్త్రమును అనుసరించినను ఎవరినూ దేహమునందలి ఆత్మ యొక్క అస్తిత్వమును త్రోసిపుచ్చలేరు. అటువంటి ఆత్మను కూర్చిన విజ్ఞానము శ్రీకృష్ణ భగవాను నుంచే స్వయముగా భగవద్గీత యందు వివరింపబడినది.
నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే తపస్సుతో కూడినది. మనం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నాం? కరెంట్ లేక తపస్సు చేస్తున్నాం కదా. కష్టమే ఇది. చెమట పోయడం, అది కాక వేసవి, ఇవన్నీ. కానీ కొంచెం కాదు, చాలా చేయాలి తపస్సు. దేనికోసం? ఆత్మసాక్షాత్కారం పొందడం కోసం. అంత తపస్సులో ఇదేమి పెద్ద ఎక్కువేం కాదు. మనం ఇప్పుడు చేసేది చాలా సులభం అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం ఈ శ్లోకానికి వచ్చినట్లయితే, ఈరోజు శ్లోకానికి, ఇది ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడు ఇక్కడ మనకి 7వ శ్లోకం నుంచి కృష్ణుడు తన యొక్క 7వ శ్లోకం ఎవరు చెప్తారు? అర్జునుడు తన యొక్క ఏంటి, తను ఏమి చేయలేని పరిస్థితిని, అంటే కార్పణ్య దోషం వలన నేను ఏమి చేయలేకపోతున్నాను, నేను శిష్యు గురువుగా స్వీకరిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు బోధించమని చెప్తాడు. తర్వాత ఆ తర్వాత నుంచి కృష్ణుడు బోధించడం మొదలు పెడతాడు. కృష్ణుడు బోధించిన ఇప్పటివరకు మనం 17 శ్లోకం వరకు వచ్చాం. కృష్ణుడు ఏం చెప్పాడు ఇప్పటివరకు, ఈ 17 శ్లోకం వరకు, 7వ శ్లోకం తర్వాత? దేని గురించి చెప్తున్నాడు? ఒకే ఒక విషయం గురించి చెప్తున్నాడు. అదే ఆ విషయం ఏంటంటే ఆధ్యాత్మిక జీవనంలో మొదటి మెట్టు. అది తెలియకుండా ఎవరికి కూడా ఆధ్యాత్మిక జీవనం అనేది మొదలవ్వదు. ఏమిటది? దేని గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో కూడా? దాని గురించి ఇంకా విపులంగా చెప్పబడింది. ఏమిటది? శరీరాన్ని నేను, ఈ శరీరం కాదు, ఈ శరీరానికి భిన్నంగా ఉండే ఆత్మని నేను అనేది పూర్తి విశ్వాసంతో, అదేవిధంగా మనం కూడా పరిశీలనతో. ఏ విధంగా పరిశీలించాలి దాని గురించి, ఆ పరిశీలన ఎలా చేయాలో కృష్ణుడు చెప్తున్నాడు. దాని తర్వాత శ్లోకాలు, అనేక శ్లోకాల్లో ఏంటని చెప్తున్నాడు, ఈ దేహం మరణించిన ఆత్మకి మరణం లేదు. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఎవరైతే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. అంటే ఆత్మ గురించే, వాళ్ళ శరీరం గురించి కాదు చెప్తుంది కృష్ణుడు. అదేవిధంగా ఈ దేహం, కౌమారం, చిన్న బాల్యం నుంచి కౌమారం, యవ్వనం, తదా ఆ విధంగా ముసలితనం, ఈ విధంగా తర్వాత వేరే దేహాన్ని తీసుకుంటుంది. అదేవిధంగా వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ, అంటే ఈ శరీరం కృష్ణుడు చెప్తాడు అనమాట. ఈ శరీరం ఏ విధంగా అయితే మనం పాత బట్టల్ని తీసేసి కొత్త బట్టలు ధరిస్తాం, అదేవిధంగా ఆత్మ కూడా, ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఈ ఆత్మ కూడా ఏం చేస్తుంది, పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు ధరించినట్లుగా ఆత్మ శరీరాన్ని మార్చేస్తుంది. ఎందుకని, ఈ శరీరం జీర్ణం అంటే పనికిరాని దశకు వచ్చినప్పుడు, వాడలేని దశకు వచ్చినప్పుడు వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట ఆత్మ. అది తెలుసుకోకుండా ఆధ్యాత్మిక జీవనం మొదలు కాదు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారు, మేము ఆ సంస్థకు ఈ సంస్థకు వెళ్తున్నాం అంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఇది, అసలు మనం ఎందుకు సాధన చేస్తున్నాం? ఏదైనా ధ్యానం కానీ రకరకాలుగా అందరు చేస్తుంటారు, ఎందుకు చేస్తున్నాము సాధన? మొట్టమొదట మనం ఆత్మ అని తెలుసుకోవాలి. అందులో ఆ సాధనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సాక్షాత్కారం పొందవలసింది, నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అనే సాక్షాత్కారం పొందాలి. ఇప్పుడు మనం ఏంటి, ఓ ఇక్కడ మనం శరీరం కాదు ఆత్మ ఉంది అనేది అర్థం చేసుకున్నాం, కానీ మనల్ని మనం చూసుకున్నాము ఆత్మలాగా చూసుకోలే ఇంకా. కానీ ఆధ్యాత్మిక సాధన వలన మొట్టమొదటి ఏం జరుగుతుంది, మనల్ని మనం ఆత్మ అని చూసుకోగలం, మనల్ని మనమే చూసుకోగలం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం, మనం ఒక శరీరంగా చూస్తున్నాం ఇతరుల్ని, మనల్ని కూడా. కానీ ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనం ఒక ఆత్మని మనల్ని మనం చూసుకోగలం, దాన్నే సాక్షాత్కారం అంటారు. సాక్షాత్కరించే భగవంతుడు సాక్షాత్కారం అయ్యాడు అంటాం. అంటే ఏంటి, భగవంతుడు మనకు కనపడ్డాడని. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ మనకు కనపడాలి, మనల్ని మనం చూసుకుంటాం అప్పుడు. ఏ విధంగా, ఇప్పుడు మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం, శరీరంగా చూసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే సాక్షాత్కారం జరుగుతుందో ఆధ్యాత్మిక సాధన వలన, అప్పుడు మనల్ని మనం ఎలా చూసుకుంటాం, ఆత్మలాగా చూసుకుంటాం, చూడగలం. నిజానికి అది నిజమైన దృష్టి. అప్పుడు మొదలయ్యేది ఏదైతే ఉందో అదే నిజమైన దృష్టి మొదలవుతుంది, అది అంత్యం కాదండి, చివరి కాదు. ఎందుకని, చాలా మంది అనొచ్చు ఏంటి మూర్ఖులు అంటారని చెప్తున్నారు ఇక్కడ. ఏంటి మూర్ఖులే, ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నది విష్ణువు అని చెప్తుంటారు. ఏమంటారు ఇక్కడ చెప్తున్నారు, కేవలం బుద్ధిహీనుడే అటు అణు ఆత్మను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుతత్వం అని భావించాను. విష్ణుతత్వం కాదు ఇది, సర్వత్రా వ్యాపించి ఉన్నది విష్ణుతత్వం కాదు, ఇది జీవుడు అనమాట. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఒక శరీరంలో శరీరమంతుడును వ్యాపించి ఉన్న ఆత్మ నశింపు లేనటువంటిదిని నీవు తెలుసుకును అని తెలుసుకో. అట్టి అవినాశి అయిన ఆత్మను శరీరం నశింపజేయుటకు ఎవడును సమర్థుడు కాదు, దీన్ని ఎవరు నాశనం చేయలేరు. ఇది ఎలా ఉంది, ఈ ఆత్మ ఒక శరీరానికే పరిమితమై ఉంది, విష్ణుతత్వం అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ అదే సమయంలో కొన్ని దేహాల్లో కొన్ని ఆత్మలు ఉన్నాయి, అంతేగాని ఆ కొన్ని ఆత్మలు ఏవైతే ఉన్నాయో అది విష్ణుతత్వంతో సమానం కాదు. విష్ణుతత్వం అన్ని ప్రదేశాల్లో ఉంది, కానీ ఆత్మ కొంత పరిమిత కొంత పరిధిలోనే ఉంది. ఉదాహరణకి మన శరీరంలో ఎవరెవరి శరీరాల్లో ఉన్న ఆత్మ ఆ శరీరానికే పరిమితం. ఎందుకని, ఉదాహరణకి నాకు ఎవరైనా నన్ను గిచ్చినట్లయితే మీరు అనుభవించలేరు దేన్ని, ఆ బాధను కానీ ఆ నొప్పిని కానీ. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా గిచ్చినట్లయితే ఆ శరీరాన్ని కలిగే బాధ నాకు తెలియదు. ఎందుకని, ఈ ఆత్మ ఏదైతే ఈ శరీరంలో ఉందో అది ఈ శరీరానికే పరిమితం, ఈ శరీరంలో జరిగే వాటికి వాటిని మాత్రమే అది తెలుసుకోగలదు, అనుభవిస్తుంది, అంతేగాని వేరే శరీరంలో జరిగేది తెలియదు. ఎందుకని, కానీ విష్ణుతత్వం ఏదైతే భగవంతుడు ఉన్నాడో, భగవంతుడు అందరికీ ఎవరికి ఎటువంటి బాధ కలుగుతుందో తెలుసుకోగలడు. ఎందుకని, ఆయన అన్ని శరీరాల్లోనూ అన్ని అణువుల్లోనూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ శరీరంలో ఇద్దరు ఉన్నారు, ఎందుకని ఈ శరీరంలో ఉన్నది భగవంతుడు తెలుసు, అంటే విష్ణు ఉన్నాడు. అదేవిధంగా ఈ శరీరంలో ఉంటే మనల్ని బాధ కానీ ఏదైనా సుఖం కానీ అనుభవిస్తున్నాం, అంటే మనం ఉన్నాం, మనం వేరు విష్ణు వేరు, ఈ శరీరంలో ఇద్దరు ఉన్నారు. ఈ శరీరంలోని ప్రతి అణువులో విష్ణు ఉన్నాడు, కానీ మనం మాత్రం ఒకే ప్రదేశంలో ఉన్నామని చెప్తున్నాం. ఎక్కడున్నాం మనం, మన ఈ శరీరంలో ఒక ప్రదేశంలో ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ భాష్యంలో, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎక్కడ ఉంది అది, ఇది ముండకోపనిషత్తు చెప్తుంది. ఏంటి, అణు పరిమాణము గల ఆత్మ సంపూర్ణ విజ్ఞానము చే అనుభూతము కాగలదు. సంపూర్ణ విజ్ఞానము చే, పూర్తి జ్ఞానం వచ్చినప్పుడు మనకి అనుభూతం అవుతుంది. ఇప్పుడు అనుభూతం లేదు, కేవలం వింటున్నాం. హృదయమునందు నిలిచి ఐదు వాయువుల చే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే ఐదు వాయువులచే తేలుతూ ఈ అణు ఆత్మ తన ప్రభావమును బద్ధజీవుల దేహమందంతటను చూపుచున్నది. ఎక్కడుంది? హృదయమునందు నిలిచి, హృదయంలో నిలిచి ఉంది. మనకి ఏదైతే హృదయం ఉందో అక్కడ మాత్రమే ఉంది ఆత్మ, ఇంకెక్కడ లేదు. శరీరంలో అంతటా కూడా లేదు, కానీ ఉన్నది ఎక్కడ? హృదయంలో నిలిచి ఉన్నది. ఐదు వాయువుల కల్మషం నుండి ఆత్మ శుద్ధి అయినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శితం కాగలదు. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రభావం మనం చూడడం లేదు. అంటే ఆధ్యాత్మిక ప్రభావం అంటే పూర్తి ఆనందంతో ఉండడం అనేది మనం అనుభవించట్లేదు. ఆనందాన్ని అనుభవిస్తున్నామా? లేదు. ఇప్పుడు ఎందుకని? ఈ ఐదు వాయువులు కప్పివేయబడి ఉన్నాయి. ఈ ఐదు వాయువులు కల్మషం, ఐదు వాయువులు కల్మషం నుండి ఈ ఐదు వాయువులు మనల్ని కప్పేసినాయి ఆత్మ. ఆ కల్మషం నుంచి దూరమైనప్పుడు, అవి దూరమైనప్పుడు ఎప్పుడైతే ఐదు వాయువులు, అప్పుడు ఆత్మ యొక్క ప్రభావం అనేది మనం అనుభవించగలం. అంటే మన ప్రభావం మనమే అనుభవించగలం. ఎలా అంటే, ఇది మనం పూర్తిగా మురికితోటి ఉన్నాం అనుకోండి, బయటకు వెళ్ళాం, బాగా మురికి మట్టి పేడ రకరకాలు అన్ని కూడా మనమే చల్లేసుకొని ఉన్నాం, పూర్తిగా ముఖం అంతా కూడా కప్పేయబడింది. అప్పుడు ఎవరైనా చూసి ఏమనుకుంటారు, ఏంటి ఇంత మురిగ్గా ఉంది, చీచిచి అని దూరం వెళ్ళిపోతారు. కానీ ఆ వ్యక్తి నిజంగా అందమైన వ్యక్తి అనుకోండి, అంతా కానీ శుభ్రం చేస్తే అతన్ని పూర్తిగా శుద్ధి చేసినట్లయితే, అప్పుడు అతన్ని అందరూ కూడా ఆకర్షితులు అవుతారు ఆ వ్యక్తికి కదా. ఎందుకని? నిజంగా అందమైన వ్యక్తి, కానీ ఇప్పుడు అశుద్ధంగా ఉన్నాడు. అలాగే ఆత్మ కూడా, ఆత్మ చాలా శుద్ధమైంది, చాలా ఆనందంతో ఉండేది ఇప్పుడు. కానీ ఈ ఐదు రకాల వాయువులు, ఈ ఐదు రకాల వాయువులు కూడా ఎందుకు వచ్చినాయి? ఈ ఆత్మకి ఎందుకు బంధించేసినాయి? ఒకే ఒక కారణం, మనం ఎందుకు ఇక్కడ బంధితులమయ్యాం భౌతిక సంసారంలో? కారణమేంటి? ఎందుకు భౌతిక సంసారంలో ఉన్నాం మనం? కర్మ వలన. ఏం చేసాం? ఏం కర్మ చేసాం? ఏం పాపం? భగవంతుని సేవించడం వదిలేసాం, అది ఒకటే మొట్టమొదటి చేసిన కర్మ, మొట్టమొదటి చేసిన పని. ఎప్పుడైతే అది కాదనుకున్నామో మిగతా అవన్నీ మొదలైనవి అనమాట. మనకి శరీరం రావడం, ఇంద్రియ భోగం, ఇవన్నీ వాయువులు పట్టేయడం మనల్ని, ఈ విధంగా రకరకాల శరీరాలు, 84 లక్షల జీవరాశులు తిరగడం అనేది మొదలైంది. అది కారణం, అంతేగాని ఇంకేమీ కాదు. కాబట్టి మనం ఎక్కడున్నాం? ఆత్మ ఎక్కడుంది? శరీరంలో, హృదయంలో ఉంది ఆత్మ, శరీరంలో హృదయంలో ఉంది. కానీ అది ఎలా పనిచేస్తుందని చెప్తున్నారు. మనం ఏదైనా మందు తీసుకున్నాం అనుకోండి, మనకి జబ్బు చేసింది, మందు తీసుకున్నాం అంటే, ఉదాహరణకి మన ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, మనం తీసుకున్న మందు ఎక్కడికి వెళ్తుంది? ఉదరంలోకి వెళ్తుంది. ఏదో చిన్న టాబ్లెట్ ఏదో తీసుకున్నాం, అది ఎక్కడికి వెళ్తుంది? ఉదరానికి. కానీ మరి ఒళ్ళు నొప్పులు మొత్తం తగ్గిపోతుంది, ఒళ్ళంతా తగ్గిపోతుంది, ఒళ్ళో ఒంట్లో ఉన్న నొప్పులు, కాళ్ళు చేతులు అన్ని నొప్పులు తగ్గుతున్నాయి. అదేంటి అంటే, దీని యొక్క ప్రభావం శరీరం అంతటా కూడా వ్యాపిస్తుంది. అదేవిధంగా ఆత్మ హృదయంలో ఉన్నప్పటికీ కూడా ఆ చేతనం అనేది శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. అందువల్లనే మనకి ఏ భాగానికి ఎటువంటి సుఖం కానీ దుఃఖం కానీ ఏర్పడినా వెంటనే మనకు అర్థమవుతుంది. ఎందువలన? ఆత్మ హృదయంలో ఉన్నా ఇది చేతనం మాత్రం అన్ని అవయవాల్లో కూడా వ్యాపించి ఉంది. అర్థమవుతుందా? కానీ మనం ఏదైతే ఆత్మ హృదయంలో ఉండి అన్ని అవయవాలకు మాత్రమే వ్యాపించి ఉంది చేతనం, అంతేగాని ఇతర దేహాలు, ఇతరుల యొక్క శరీరంలోనే భాగాల గురించి మనకి తెలియదు, మనకు అనుభవంలోకి రాదు. అందుకనే ఎదుటి వ్యక్తి ఎంత బాధపడుతున్నా మనకు, మనం అనుభవించాం కదా అవంత, వాళ్ళు చెప్తే ఓహో అలాగా అనుకుంటాం, కానీ మనకు ఆ బాధ అనుభవంలోకి రాదు. ఎందుకని? మనం ఆ శరీరంలో లేవు, మనం ఉంది మన శరీరంలోనే. ఇది చాలా ముఖ్యం అర్థం చేసుకోడు. ఎందుకని? చాలా మంది చెప్తుంటారు అంతా విష్ణుతత్వమే, అన్ని చోట్ల ఉంది భగవంతుడు, నీలో ఉంది, నాలో ఉంది, అన్నిటిలో ఉంది కూడా, ఒకటే, అంతా ఒకటే, నేను నువ్వు ఒకటే. చాలా మంది మూర్ఖంగా వాదిస్తారు, వాళ్ళకు ఒకటే అనాలి, వాళ్ళతో ఒకటే చెప్పాలి. ఏంటి? మీరు నేను ఒకటే, నాది మీది ఒకటే, అంతా కూడా ఒకటే, కాబట్టి మీ దగ్గర ఉన్న సంపద అంతా కూడా నాకు ఇచ్చేయండి. ఎక్కడుంటే ఏంటి, ఎవరి దగ్గర ఉన్నా ఒకటే, ఏదైనా ఒకటే కదా. మీ దగ్గర ఉంటే ఏంటి, మా దగ్గర ఉంటే ఏంటి, ఎందుకని? నువ్వైనా నేనైనా ఒకటే, అందరం ఒకటే కదా. సో అది నీ దగ్గర ఉంటే ఏముంది, నా దగ్గర ఉంటే ఏముంది, మొత్తం మాకు ఇచ్చేసేయండి. ఇస్తారా? అలా కుదరదు. అప్పుడు మళ్ళీ నువ్వు వేరు, నేను వేరు అంటారు. కానీ ఏది నిజం? మనం వేరు వేరు అనేది నిజమా, లేదా అంతా ఒకటే అనేది నిజమా? ఏది ఒకటి, అంతా ఒకటి అనేది నిజం? విష్ణుతత్వం ఒకటి, అది అంతటా వ్యాపించి ఉంది, కానీ ఆత్మలు కూడా అన్ని ప్రదేశాల్లో ఉన్నాయి, కానీ ఆత్మలు వేరు. విష్ణుతత్వం యొక్క అంటే భగవంతుడి యొక్క విభిన్నాంశాలు అంటే భగవంతుడి నుంచి వేరుగా ఉంటాయి ఎప్పుడు కూడా. అవన్నీ కూడా ఒకదానికొకటి విభిన్నమైనవే. విష్ణుతత్వం అంటే పరమాత్మే సమానం, అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు. ఇక్కడ పరమాత్మ ప్రతి ప్రదేశంలో ఉన్నాడు, కానీ కొన్ని జీవులు కొన్ని దేహాలను స్వీకరించి అవి కూడా ఆ దేహాలని అంటిపెట్టుకొని ఉన్నాయి. ఆ దేహాల్లో ఎక్కడ ఉన్నాయి? అవి హృదయంలో ఉన్నాయి. ఆ దేహం యొక్క హృదయంలో అవి ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనది, మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడే రకరకాల వాదాలు వస్తాయి అన్నమాట. అంటే అంత ఆత్మే, ఆత్మ ఒక్కటే ఉన్నది, ఇంక విష్ణువే లేడు, విష్ణుతత్వమే మనం, మనమే విష్ణుతత్వం, పరమాత్మ ఆత్మ ఒకటే, అన్నీ ఒకటే అంటారు. అన్నీ ఒకటే అయినప్పుడు మనం భగవంతుడిని ఆశ్రయించడం, విష్ణువుని ఆరాధించడం అవసరం లేదు కదా. మనమే ఆ విష్ణుతత్వం అన్నీ ఒకటైతే మనం ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అవసరంలా, ఇంకే గుడికి కూడా అవసరంలా. మనమే ఆ విష్ణుతత్వం అయినప్పుడు మనకి మనం ఇంకా గుడికి వెళ్ళడం ఎందుకు? వాళ్ళు అది కూడా చెప్తారు, ఏంటి మొట్టమొదట్లో నీకు తెలియదు కాబట్టి నువ్వు వెళ్తావు, తర్వాత నిజానికి అది కూడా అవసరం లేదు అని కూడా చెప్తారు. మరి మొట్టమొదటి వెళ్ళడం ఎందుకు? మనం మొదటి నుంచే విష్ణు అయినప్పుడు, మొదటి నుంచే మనం భగవంతుడు అయిన, మొట్టమొదటి వెళ్ళడం ఏంటి, తర్వాత వెళ్ళకపోవడం ఏంటి? ఇదంతా కూడా మాయావాదం అనమాట. దాన్నే మాయావాదం అంటారు. అంటే భ్రమకి గురి చేయడం జీవుణ్ణి. ఎవరైతే అది చేస్తారో వాళ్ళు, అంటే నేనే భగవంతుడిని, నువ్వే భగవంతుడు అని ఎవరైతే చెప్తారో వాళ్ళ యొక్క గతి ఒకటే. ఏంటది? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే భగవంతుడు నిందించినట్లు. కృష్ణుడు భగవంతుడు, మనమేమంటున్నాం? నేనే భగవంతుడు, నేను కృష్ణుడు అంతా ఒకటే అంటున్నాం. అప్పుడు మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. భగవంతుడిని తిడుతున్న వాళ్ళం అవుతున్నాం, నిందించుతున్న వాళ్ళం అవుతున్నాం. కాబట్టి ఏం జరిగింది? కాబట్టి మన యొక్క గతి ఏంటి? అదో గతి. ఏం జరుగుతుంది? నరకానికి వెళ్తాం, అందులో సందేహమే లేదు. ఏంటి నేనే భగవంతుడిని అంటే? మరి మనం ఏమనాలి? మనం అంటూ ఉన్నాం, మరి మన పరిస్థితి ఏంటి? నేను భగవంతుడిని కాదు, మరి నేనేంటి, నా యొక్క పరిస్థితి ఏంటి? భగవంతుడి యొక్క సేవకుడు నేను, అంశని మాత్రమే. నేను భగవంతుడి యొక్క అంశని మాత్రమే కానీ నేను భగవంతుడిని కాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మన మనసులో ఉండాలి. ఏంటి? నేను కృష్ణుడి యొక్క సేవకుణ్ణి. జీవేర స్వరూపహయే కృష్ణేర నిత్యదాస. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. వీళ్ళందరూ నా అంశాలు కాబట్టి కృష్ణుడు చివరిలో ఏం చెప్పాడు? సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ. అంటే శరణం, శరణాగతి పొందు, నాకు సేవ చేయమంటున్నాడు. అంతేగాని నువ్వు వచ్చి నన్ను నాలో కలిసిపో, నువ్వు నేను ఐక్యమైపోదాం, ఇంకా మిగిలేదే లేదు, అంతా ఒకటే, ఎందుకు ఇదంతా జ్ఞానం, పిచ్చోడిలాగా ఆలోచిస్తున్నావు, నువ్వు నేను ఒకటే, నీలో నేలో ఉంది ఒకటే, కానీ నువ్వు తెలుసుకోలేకపోతే నేను తెలుసుకున్నా, వచ్చి కలిసిపో అని చెప్పలా కృష్ణుడు. వచ్చి నాకు శరణాగతి పొందు అని చెప్తున్నాడు. శరణాగతి పొందడం, సేవ చేయడం అంటే అంతా కలిసి ఉంటే సేవ చేయడం అనేది ఏముంది? అంతా కలిపి ఏదో ఒక జ్యోతిలాగా, ఒక వెలుగులాగా, అంతా ఒక వెలుగు ఉంటే ఆ వెలుగులో వెలుగు సేవ చేసుకోవడం అనేది ఏమైనా ఉంటుందా? అర్థం ఉంటుందా? దానికి అర్థమే లేదు. చాలా మంది చెప్తారు అంతా బ్రహ్మజ్యోతి, కలిసి ఐక్యం అయిపోతాం, ఇంకా మిగిలేదే లేదని. అలా అయితే కృష్ణుడు దీనికంటే ముందల చెప్తున్నాడు ఏంటని, ఇక్కడ ఎవరైతే ఉన్నారు, వీళ్ళందరూ పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఉంటారని. ఇది చాలా ముఖ్యం. నేను పదే పదే చెప్తున్నాను అనుకోవచ్చు మీరు, కానీ చాలా ముఖ్యమైనది. చాలా మంది ఏమంటారు, అంతా ఒకటే, మనమే భగవంతుడు అనేది చెప్తుంటారు. అవి ఏ ఉపనిషత్తులు కూడా అంగీకరించడం లేదు. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏమని చెప్తున్నారు, కేశం యొక్క అంటే ఈ వెంట్రుక యొక్క చివరి భాగాన్ని తీసుకుని 10,000 భాగాలు చేస్తే అందులో ఒకటి తీసుకుంటే అంత పరిమాణంలో ఆత్మ ఉంటుంది అంటున్నారు. ఇది కేవలం మనం ఆత్మను గురించి అర్థం చేసుకోవడానికి ఒక విశ్లేషణ, కానీ నిజానికి ఆత్మ ఆ వెంట్రుకలో 10,000 ఉండదు అసలు. అది భౌతిక. ఎందుకని? ఒకవేళ మీరు శాస్త్రజ్ఞులు అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మైక్రోస్కోప్ ఇంకేటో ఆ వెంట్రుకలో చివరి భాగాన్ని 10,000 చూడగలిగేదాన్ని ఒకదాన్ని తయారు చేశారు అనుకుందాం, అప్పుడు కూడా మీరు చూడలేరు. ఎందుకని? ఎందుకని ఇక్కడ చెప్తున్నారు మరి 10,000, మరి ఆత్మ కూడా నిజానికి చూడగలం కదా, 10,000 కదా ఉంది ఆత్మ వెంట్రుకలో, మరి చూడలేమని అంటున్నాం ఎందుకని? కారణం ఉంది. ఏంటంటే కృష్ణుడు దీనికంటే ముందలు చెప్తున్నాడు, నయనం చిందంతి శస్త్రాన్ని నచయనం క్లేదయంతి. ఈ ఆత్మని నీరు తడపలేదు, గాలి శోషించుకోలేదు, కత్తి ద్వారా దాన్ని తెంచలేము, లేదా ఇంకేదో చేయలేము, అంటే అసలు అది భౌతికమైన పదార్థం కాదు. మనం ఈ మైక్రోస్కోప్ ద్వారా, వీటి ద్వారా మీరు ఎంత పరిమాణంలో ఉన్నా, ఎంత చిన్నదైనా దేన్ని చూడగలం? అది భౌతికమైన పదార్థం అయితే కదా మనం దాంతో చూసేది. మరి ఇది ఎందుకు శాస్త్రం ఎందుకు ఇలా చెప్తుంది, మరి 10,000 వంతు ఉంటుంది అంటున్నారు. అది నిజంగా 10,000 వంతు ఉంటే మనం చూడగలం కదా. ఎందుకంటే మనకి ఒక అవగాహన రావడం కోసం అది ఎంత చిన్నది అంటే చాలా 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 చిన్నది అనేది చెప్పడం కోసం 10,000 వంతు అని చెప్పిందే గాని, నిజానికి మనం ఏదో ఒక మైక్రోస్కోప్ పెద్దదే ఒకటి బాగా చిన్న వాటిని చూడగలిగే తీర్చినా చూడలేము. ఎందుకని? ఎందుకని చూడలేకపోతున్నాం? భౌతికమైంది కాదు కాబట్టి. ఇది కారణం. మనం ఏది చూడగలం? భౌతికమైన పదార్థాన్ని మనం ఏదైనా చూడగలం, ఏదైనా వస్తువు పెట్టి. ఇది భౌతికమైంది కానే కాదు, మరి ఇంకెలా చూస్తాం? చూడగలమా? లేదు. మరి ఎందుకు చెప్తుంది శాస్త్రం ఇలాగా? కేవలం మనకు ఒక అవగాహన రావడం కోసం మాత్రమే అంత చిన్నదని. ఎందుకని? ఒకవేళ మీరు అలా తీసుకున్నా, మీరు ఒక వెంట్రుక పరిమాణం 10^-6 ఏదో తీసుకున్నారు, నేను ఇంకా అంతకంటే చిన్నది తీసుకుంటాను, ఇంక ఇలా వెళ్తే మీరు దానికి కూడా అంతులేదు. మీరు తీసుకున్న దానికంటే నేను ఇంకా చిన్నది తీసుకుంటాను, దాన్ని 10,000 చేస్తాను, అప్పుడు కనపడిద్ది అని చెప్తాను. ఇంకొకళ్ళు వచ్చి లేదు లేదు ఇంకా చిన్నది చేస్తే కనపడిద్ది అని చెప్తారు. అలా ఎంత చేస్తాం? చాలా 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 చిన్నది అయిపోతుంది. అప్పుడు మీకు అసలు దాదాపుగా అసలు ఇంకేం కనిపెట్టలేరు మీరు అలా చూసినా కూడా. మీరు ఇది కనిపెడితే దీనికంటే చిన్నది కనిపెట్టాలని నేను అంటాను, అప్పుడు మీరు చూడగలరని నేను చెప్తాను. మళ్ళీ కనిపెట్టావు, మళ్ళీ చిన్నది అంటాను, అలా దానికి అంత ఎక్కడుంది? అంటే ఈ ఆత్మ చాలా చాలా చిన్నది అని తెలియజేయడం కోసం అన్నమాట. ఇది భౌతిక పరిమాణం దృష్టిలో చూసినట్లయితే చాలా చాలా చిన్నది. అటువంటిది సచ్చిదానంద విగ్రహం. అది పూర్తి జ్ఞానం, ఆనందంతో శాశ్వతంగా ఉండేది. అది భౌతికమైన పదార్థం కానే కాదు. కాబట్టి మనం ఎన్ని పరికరాలు కనిపెట్టినా, ఒకవేళ మీరు కనిపెట్టడానికి ప్రయత్నం చేసినా సమయం వృధా తప్ప ఏం లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, కృష్ణుడు దానికి సంబంధించిన ఈ శాస్త్రజ్ఞులు అంగీకరించడం లేదు ఈ ఆత్మని. కానీ వాళ్ళకి తెలుసు ఏంటి, ఈ శరీరంలో ఉండే రక్త ప్రసరణకి శక్తికి అన్నిటికీ మూలం ఎక్కడుందంటున్నారు? హృదయంలో ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి కారణం ఏంటి? చెప్పలేరు, మూర్ఖులు వాళ్ళు, మొదటి తరగతి మూర్ఖులు. ఎవరు వీళ్ళు? ఈ శాస్త్రజ్ఞులు అని చెప్పబడేవాళ్ళు. నిజానికి శాస్త్రజ్ఞులు ఆచార్యులు ఎవరు? రామాచార్య, మధ్వాచార్య. శాస్త్రజ్ఞులు అంటే అర్థం ఏంటి? శాస్త్రజ్ఞ అంటే శాస్త్రం, జ్ఞ అంటే తెలిసినవాడు అని. శాస్త్రం తెలిసినవాడు ఎవరికైనా నేను ఆత్మని, వీళ్ళందరూ ఆత్మలనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం తప్పుడుగా, అంటే తప్పుగా ఉపయోగిస్తున్నాం ఈ పదాన్ని. ఈ సైంటిస్టులు అనబడే వాళ్ళకి శాస్త్రజ్ఞులు అని పేరు చెప్తున్నాం. నిజానికి వాళ్ళు కాదు శాస్త్రజ్ఞులు, వాళ్ళు మూర్ఖులు. ఎవరికైతే ఆత్మ గురించి తెలియదో వాళ్ళందరూ కూడా మూర్ఖులే. శాస్త్రం ఏమంటుంది? ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉండదో వాళ్ళు ద్విపాద పశువు అని చెప్తుంది, రెండు కాళ్ళ జంతువు. ఇది నేను చెప్పడం లేదు, భాగవతం చెప్తుంది. ఎవరికైతే ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా దానివైపు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఉంటారో వాళ్ళని శాస్త్రం ద్విపాద పశువు అంటుంది. మరి ఇప్పుడు మనం చూడొచ్చు సంఘంలో ఎంతమంది ఉన్నారు ద్విపాద పశువులు అంటే, చాలా మంది. నిజానికి మనం కూడా అదే, కానీ ఆచార్యుల కృప వలన, భక్తుల కృప వలన మనం తెలుసుకోగలుగుతున్నాం మనం ఆత్మని, భగవంతుడు ఉన్నాడని, ఆధ్యాత్మిక జీవనం ఇదంతా. లేదంటే మనం కూడా పశువుల్లాగానే ఉండిపోతాం. కాబట్టి ఈ మూర్ఖులు తెలుసుకోలేరు ఎప్పటికి కూడా. ఎందుకని? వాళ్ళ యొక్క ప్రయత్నం అంతా కూడా ఏ మైక్రోస్కోప్ ద్వారానో ఇంకేదో ఇంకేదో చేస్తాం అనుకుంటారు, కానీ దాని ద్వారా చూద్దాం అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరిగే పని కాదు. అదృష్టవంతుడైతే ఏదో కొన్ని రోజులకి చేసి 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 చివరికి ఈ నిర్ణయానికి వస్తాడు, కాకపోయినట్లయితే ఆ విధంగానే నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకని? ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకోమో మనం అనేక రకాల పాపాలలో, పాపకృత్యాల్లో నిమగ్నం అయిపోతాం. దానికి ఫలితం తప్పనిసరిగా అనుభవించాలి. మనం అనొచ్చు జైలు అనేది లేదు అని. శాస్త్రజ్ఞులు అంటే ఈ శాస్త్రజ్ఞులు అని చెప్పబడే ఈ సైంటిస్టులు ఏమంటారు? జైలు, నరకం ఇవన్నీ ఏమి లేవు, స్వర్గం ఇవన్నీ ఏమి లేవు అంటారు. మనం అదే విధంగా మన రోడ్డు మీద వెళ్తూ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, అసలు ఇక్కడ జైలు లేదు, ప్రైమ్ మినిస్టర్ లేడు, పోలీసులు లేరు అనుకో, నువ్వు తప్పు చేస్తే వాళ్ళు వస్తారు, పట్టుకెళ్తారు, బాగా శిక్షిస్తారు, అప్పుడు అనుభవిస్తావు. అది తప్పించుకోగలవా? లేదు. అదేవిధంగా ఎవరైతే భగవంతుడే లేడు, నేనేం భగవంతుడిని అంటారో వాడికి తప్పనిసరిగా నరకం తథ్యం. ఎందుకని? భాగవతంలో ఉంది నరక లోకాల్లో ఎన్ని రకాల శిక్షలు ఉంటాయి ఏంటనేది, గరుడ పురాణంలో ఉంది. ఇదంతా అనాది కాలం నుంచి నిజమైన శాస్త్రజ్ఞులు ఆచార్యులు అందరూ చెప్తున్నారు, కర్మను అనుభవిస్తాడు జీవుడని. మనం అది వినకుండా ఎవరో మూర్ఖుల్లాగా వచ్చి ఏదో వితండవాదం చేస్తూ అసలు జ్ఞానం ఎటువంటి జ్ఞానం లేని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మనం వాళ్ల వెంట పరిగెడుతున్నాం. దీన్ని ఏమంటారంటే కలియుగంలో వినాశకాలే విపరీత బుద్ధి. వీళ్ళందరికీ పోయే కాలం ఏంటి, నరకానికి వెళ్లే కాలం వచ్చింది కాబట్టి విపరీత బుద్ధి విపరీతం అయిపోయింది అనమాట. ఏదైతే అంటే అసలైందని వదిలేసి పనికిరాని దాన్ని బూటకాన్ని నమ్ముతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆత్మలు అనేది తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆత్మని ఉద్ధరించడం కోసం ఏదైతే ఆధ్యాత్మిక సాధన ఉందో అది కూడా తెలుసుకోవాలి. అది కలియుగంలో ఏంటి ఆ సాధన? హరిర్నామ 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 ఇవ కేవలం. ఇక్కడ చెప్తున్నారు హఠయోగం ద్వారా ఈ ఐదు రకాల వాయువుల నుంచి బయటికి రావచ్చు ఆత్మనేది. కానీ మనం హఠయోగ ఇంకే యోగ చేయవసరం లేదు, కేవలం హరినామం చేస్తే ఈ ఐదు రకాల వాయువులేంటి, అనేక చక్రాలు, ఇంకొకటి ఇంకొకటి, పాపం పుణ్యం, అనేక విపత్తుల నుంచి, అనేక క్లేశాల నుంచి, అన్నిటి నుంచి బయటికి రావడమే కాకుండా తిరిగి కృష్ణుడి యొక్క ప్రేమని పొందగలం, కృష్ణుడి యొక్క నిత్య సేవకులు అవ్వగలం ఈ హరినామం చేయడం ద్వారా. మీరు అనుకోవచ్చు మరి మనకి ఇవన్నీ ఈ వాయువుల గురించి తెలియదు, ఏదో రకరకాల చక్రాలు అంటున్నారు, అవన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ హరినామంలో విశ్వాసం చేస్తారో వాటంతటా మనంతటా అవన్నీ అవన్నింటినీ కూడా దాటిపోయి మనం కృష్ణుడి యొక్క ప్రేమని పొందగలం. సరైన మార్గంలో మనం కానీ ఆధ్యాత్మిక ఆచార్యుడు, ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకత్వంలో మనం కానీ భక్తి చేసినట్లయితే ఆయన మనల్ని కృష్ణుడి దగ్గరికి పంపించగలడు, తీసుకెళ్ళగలడు. కాబట్టి ఇది మొట్టమొదటిది అనమాట ఆధ్యాత్మిక జీవనంలో. ఏమిటి, నువ్వు ఎవరు అనగానే వెంటనే మనకేమీ గుర్తుకు రావాలి, నేను ఆత్మని అనేది. ఇంకా ఏమి గుర్తుండాలి, కేవలం ఆత్మనే కాదు నేను కృష్ణుడి యొక్క నిత్య సేవకుణ్ణి. ప్రతిరోజు అంటే నిత్య సేవకుడు అంటే 24 గంటలు, ఏదో ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, లేదంటే భగవద్గీత చదివే సమయంలో కాదు, నిత్య సేవకులు. కానీ మనం బద్ధులం ఎందుకో ఏం, భౌతిక సంసారంలో కృష్ణుడి యొక్క సేవని విస్మరించాం, వదిలేశాం, కాబట్టి బద్ధులం అయ్యాం. మరి నువ్వెవరు అనగానే ఏం గుర్తుండాలి, నేను ఒకటి గుర్తుంటే చాలు, ఏంటి, నేను కృష్ణుడి యొక్క నిత్య దాసుణ్ణి, ఇది గుర్తుండాలి. అప్పుడు మనం అనుకో ఏంటి, నేను శరీరాన్ని నిత్యదాసుడిని అని అనుకో, ఎందుకంటే శరీరం నశ్వరమైంది. మరి ఏంటి నిత్యదాసుడు అంటే, నేను ఆత్మననే జ్ఞానం అందులో ఉంది, నేను నిత్యదాసుడిని అనడంలో. ఇది మనకు గుర్తుండాల్సింది ఇప్పుడు కూడా. ఇది కానీ మనకు గుర్తు లేదంటే మనం ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత చెప్పం ఎన్ని చేసినా మనకి ఈ జ్ఞానం లేకుండా మనల్ని ఎవరు అడగగానే ఇది జ్ఞాపకం రాకుండా ఉన్నట్లయితే పెద్ద ఉపయోగం లేదన్నమాట అటువంటి సాధన. చాలా మందికి నిజానికి తెలియదు ఇదంతా, మనం ఏముందండి ఈ శరీరం అయిపోయినాక అంతా అయిపోతుంది కదా, ఇంకేం మిగలదు కదా, కానీ మేమేదో ఆసనాలు వేస్తుంటాం, ఇది చేస్తుంటాం, ఎందుకంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి, ఇందులో ఎటువంటి ఆత్మ జ్ఞానం ఉండదన్నమాట. నువ్వు ఆత్మ కాదా, ఇవన్నీ కూడా వచ్చి ఉండొచ్చు, ఆత్మ అయి ఉండొచ్చు, ఎప్పుడో కలిసి ఉంటాయి, రసాయనాలు కలిసిపోయినాయి కాబట్టి మనం వచ్చామను, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళకి ఆత్మ జ్ఞానం అనేది ఉండదన్నమాట, నేను ఆత్మని అనే జ్ఞానం ఉండదు. కానీ మళ్ళీ యోగాసనాలు అవి ఇవి రకరకాలుగా ఏదో హఠయోగం అని ఇంకొకటో ధ్యానం అని ఏదో చేస్తుంటారు. మరి అవి ఎందుకు చేస్తున్నావు, మనసు ప్రశాంతం కోసం. మనసు ఏంటి, నువ్వెవరువి, నేనేంటి, మనసు ఏంటి, అంతా ఏముందండి, ఏం మిగిలేదు లేదు కదా, మరణిస్తే అంతా పోతుంది, జీవితం ఉన్నంతకాలం మనం ఆనందంగా ఉండాలి, ఇట్లా మాట్లాడుతుంటారనమాట. అసలు మనం అడిగే ప్రశ్నే కానీ అసలు నువ్వెవరంటే ఇవేమీ చెప్పరు వాళ్ళు, తెలియదు. కానీ ఆధ్యాత్మిక జీవనం అనుకుంటూ ఉంటారు. అసలు ఆధ్యాత్మ అనే ప్రథమలోనే ఆత్మ ఉంది. ఆ ఆత్మ గురించి ఏమి తెలియకుండా ఆధ్యాత్మికత అంటే ఆత్మ అనేది ఉంది అక్కడే, కానీ అది తెలీదు. ఏదో వెళ్తుంటారు, యోగ ఆసనాలు రకరకాలుగా ఏదేదో చేస్తుంటారు, సంఘసేవ చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు, మేము ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నామండి అంటారు. ఏది వారంలో ఒక గంట సేపు 2 గంటల సేపు మా ఆధ్యాత్మిక జీవనం, అందులో ఏమీ తెలియదు అనమాట. ఇటువంటి ఆత్మకు సంబంధించిన కనీస జ్ఞానం ఏమి ఉండదు అది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు మనం ఎవరు అని అడగగానే ఏం చెప్పాలి, నేను ఆత్మనే కా అంతేకాకుండా ఇంకా కృష్ణుడి యొక్క నిత్య సేవకుణ్ణి. మనం సేవ వదిలేసి వచ్చాం కాబట్టి ఇక్కడ అదంతా కూడా మర్చిపోయే విధంగా రకరకాల దేహాలు మనకి ప్రాప్తిస్తున్నాయి మన యొక్క కోరికల అనుసారంగా. ఇది ఆధ్యాత్మిక జీవనంలో కూడా మొట్టమొదటి మెట్టు అండి. ఏంటి, నేను ఆత్మనే అనేది తెలుసుకోవడం, మనం ఎవరు అనేది. తర్వాత మొదలవుతుంది పరమాత్మ గురించి. బ్రహ్మేతి అంటే బ్రహ్మ అంటే ఆత్మ, పరమాత్మ బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. ఈ విధంగా సాక్షాత్కారం అనేది 3 దశల్లో ఉంటుంది. మొట్టమొదటి ఆత్మ, తర్వాత పరమాత్మ, తర్వాత భగవంతుడు. ఇది 3 దశలు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు?
విగ్రహారాధన కూడదు అని చెప్పి అన్ని మతస్థులు చెప్తారు కదండి, అది ఒప్పు అని చెప్పి చెప్తానే మన శాస్త్రమైన ఆధారాలు కొన్ని చెప్తారా?
శాస్త్రీయమైన ఆధారాలు, మనకి వైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్ర ఆగమం అనేది ఒకటి ఉంది, ఆగమం. ఇవన్నీ ఈ పాంచరాత్ర ఆగమం కూడా ఎలా వచ్చిందంటే భగవంతుడి నుంచి విష్ణువు నుంచే వచ్చినాయి ఇవన్నీ, ఇవన్నీ ఆగమాలు. అంటే వాటిలో విశ్లేషణ ఏముందనే చెప్పడం లేదు, అందులో ఏముందో చెప్తున్నాను. అంటే అది దేని గురించి చెప్తుంది, భగవంతుడి నుంచి వచ్చింది. అది ఏం చెప్తుంది అంటే భగవంతుడిని ఎలా ఆరాధించాలో చెప్తుంది. అందులో ఆరాధనలో విగ్రహం అనేది ఉంది, అది భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు ఎలాగ నన్ను సేవించాలనేది. మరి అప్పుడు ఆ విగ్రహారాధన కాదని ఎలాగ చెప్తారు వాళ్ళు, ఎలా అనగలరు? పాంచరాత్ర ఆగమం, రకరకాల ఆగమాలు, వైఖానస ఆగమం అని ఉంది, ఇవన్నీ కూడా ఇది ఇది ఒక ప్రతి ఆగమాలు ఇవన్నీ. అంటే భగవంతుడి నుంచి అంటే ఒక ఆచార్యుల పరంపర ద్వారా. ఇప్పుడు పాంచరాత్ర ఆగమం మనకి నారదులు వారు కూడా ఉన్నారని, అంటే నాకు పూర్తిగా సంఖ్య తెలియదు. నిజానికి చెప్పాలంటే ఆగమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, వాటిలో ఉపనిషత్తులు అన్ని చాలా ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్నాయి మళ్ళీ తక్కువ, కొన్ని మాత్రమే. అది ఉదాహరణకి పాంచరాత్ర ఆగమం, వైఖానస ఆగమం, ఇవి 2 చెప్తున్నాను మీకు. వీటిలో మా భగవంతుడిని నారాయణ్ని ఎలా పూజించాలి, విగ్రహం ఎలా తయారు చేయాలి, ఏ విధంగా అర్చన చేయాలి, ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, అన్ని కూడా ఉన్నాయి. అది భగవంతుడే స్వయంగా ఇచ్చాడు, కాదనడానికి వాళ్ళెవరు? వాళ్ళకి అసలు మిగతా ఎవరైతే వీళ్ళు వాదిస్తుంటారో వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా వాదిస్తుంటారు. అది
నిరాకారవాదులు, సాకారవాదులు.
నిరాకారవాదులు అంటే భగవంతుడికి ఆకారం లేదు, మనిషికి కూడా మనకి ఎటువంటి ఆకారం లేదు, మనం కేవలం జ్యోతి వెలుగు మాత్రమే అని ఎవరైతే చెప్తారో వాళ్ళు నిరాకారం వాదులు అంటారు. వాళ్ళు సాకారవాదులు అంటే భగవంతుడి యొక్క భగవంతుడికి రూపం ఉంది అని ఎవరైతే చెప్తారో అంగీకరిస్తారో వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళందరూ కూడా వైష్ణవులై ఉంటారు. కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆనందం అనేది ఎలా ఉంటుంది, మనకు ఒక ఆకారం, మనకు ఒక ఏదో కార్యక్రమాలు ఏదో చేస్తుంటే దాంట్లో ఆనందం అనేది వస్తుంది, ఆనందం అనేది అనుభవించగలం. లేదంటే అలాగే ఒక రాయిలాగా ఒక జ్యోతిలాగా ఉంటే అందులో ఎటువంటి చలనం అనేది లేకుండా వాళ్ళు ఆనందం ఏ విధంగా అనుభవించగలరు? మనకి వేదాంత సూత్రాల్లో చూస్తే రసో వై సహా ఆనందమయో అభ్యాసాత్, ఆనందమయో అభ్యాసాత్, అభ్యాసం అంటే క్రియ అనేది ఉంది అందులో, పని అనేది ఉంది. ఆనందమయో అభ్యాసాత్, అభ్యాసం చేస్తూ ఉంటారు క్రియ ద్వారా ఆనందం అనుభవిస్తుంటారు. మరి క్రియ అనేది ఒక జ్యోతిలో క్రియ అనేది ఉంటుందా? లేదు, వేదాంత సూత్రాల్లో ఉంది ఇది. పాంచరాత్ర ఆగమం, వైఖానస ఆగమం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.